ప్రాచీన భారతదేశ చరిత్ర, భౌగోళిక నేపథ్యం. భౌగోళిక పరిస్థితుల గురించి కొంతైనా తెలుసుకోకుండా భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. రష్యా లేకుండా యూరప్ ఖండం ఎంత ఉంటుందో భారత ఉపఖండం అంత ఉంటుంది. దీని మొత్తం విస్తీర్ణం 402,500 చదరపు కిలోమీటర్లు. ఈ ఉపఖండంలో భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్ అన్న 5 దేశాలున్నాయి. భారత ఉపఖండం ఉష్ణమండలంలో ఉంది. దీనికి స్పష్టమైన భౌగోళిక రూపురేఖలున్నాయి. భారతదేశ చరిత్రలో ఋతుపవనాలకు ముఖ్యమైన స్థానం ఉంది. నైరుతి ఋతుపవనాలు జూన్, అక్టోబర్ నెలల మధ్య వచ్చి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తరతమ భేదాలతో వర్షాన్ని తెస్తాయి. ప్రాచీన కాలంలో నీటిపారుదలకు అంతగా ప్రాధాన్యం లేదు. వర్షం మాత్రమే వ్యవసాయానికి ఆధారం. ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మనం ఖరీఫ్ అని పిలుస్తున్న పంటకు ప్రాచీన కాలంలో నైరుతి ఋతుపవనాలు మాత్రమే ఆధారంగా ఉండేవి. ఈశాన్య ఋతుపవనాలు నవంబర్ నుంచి మే నెలల మధ్యలో వస్తాయి. వరి ప్రధాన పంట అయిన దక్కన్ పీఠభూమి ప్రాంతానికి ఇవి వర్షాన్ని తెస్తాయి. ఉత్తర భారతదేశంలో గోధుమ, బార్లీ మొదలైన ప్రధాన పంటలకు కూడా ఈశాన్య ఋతుపవనాలు వర్షాన్ని తెస్తాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం ప్రాంతంలో ఋతుపవనాల దశను కనుగొన్న తర్వాత వ్యాపారులు నైరుతి ఋతుపవనాల దారిలో ప్రయాణం చేసి మధ్య ఆసియా నుంచి, మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి భారతదేశానికి, ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి వచ్చేవారు. మళ్ళీ ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభం కాగానే ఆ ఋతుపవనాల దారిలోనే తిరిగి వెళ్ళేవారు. ఋతుపవనాల దారిని కనుక్కోవడం చేత భారతదేశానికి పశ్చిమాసియా, మెడిటేరియన్, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలతో వ్యాపారం చేయడం సాధ్యమైంది. భారతదేశానికి ఒకవైపు హిమాలయ పర్వతాలు, మూడు వైపుల సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి. సైబీరియా నుంచి వచ్చే మంచుగాలుల నుంచి హిమాలయాలు భారతదేశాన్ని రక్షిస్తాయి. అందుచేత ఉత్తర భారతదేశంలో వాతావరణం సంవత్సరం పొడుగునా కొంతవరకు వెచ్చగానే ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో చలి మరీ అంత ఎక్కువగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం ఇళ్ళ బయట గడపడానికి కూడా వీలుంటుంది. అంతేకాకుండా పరాయ దేశాల నుంచి వచ్చే దండయాత్రల్ని ఆపగలిగినంత సమున్నతంగా ఈ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వార్తా సౌకర్యాలు చాలా కష్టంగా ఉన్న పారిశ్రామిక యుగానికి ముందు కాలంలో ఇది మరింత సత్యం. కానీ హిమాలయాలకు కొనసాగింపుగా కనిపించే సులేమాన్ పర్వతాలను వాయువ్య దిశలో ఖైబర్, గోమల్ కనుమల గుండా దాటవచ్చు. బెలూచిస్తాన్లోని దక్షిణ దిశలో సులేమాన్ పర్వత శ్రేణులు కీర్తార్ పర్వత శ్రేణులతో కలుస్తాయి. వీటిని బోలన్ కనుమ ద్వారా దాటవచ్చు. చారిత్రక పూర్వదశ నుంచి కూడా ఈ కనుమల గుండా భారత, మధ్య ఆసియాల మధ్య రాకపోకలున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సోవియట్, మధ్య ఆసియా దేశాల నుంచి భారతదేశాన్ని ధనయాత్ర చేయాలనే కాకుండా స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కూడా ఎంతోమంది వచ్చారు. భారతీయులు కూడా ఇదే ఉద్దేశంతోనే ఆ దేశాలకు వెళ్ళారు. హిమాలయాలకు పడమటి కొనసాగింపైన హిందూకుష్ పర్వత శ్రేణులు కూడా సింధు నదీ ప్రాంతానికి, యాక్సెస్ నదీ ప్రాంతానికి మధ్య అడ్డగా నిలబడలేకపోయాయి. ఈ కనుమలు భారతదేశానికి, మధ్య ఆసియా, పశ్చిమాసియాల ప్రాంతాలకు మధ్య వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఏర్పడడానికి దోహదం చేశాయి. హిమాలయాల ఒడిలో కాశ్మీర్, నేపాల్ లోయలు ఉన్నాయి. అన్ని వైపుల ఎత్తైన పర్వతాలు ప్రహారీలాగా ఉండటం చేత కాశ్మీర్ లోయలు ఒక ప్రత్యేకత కలిగిన జీవిత విధానం అభివృద్ధి చెందింది. కానీ కాశ్మీర్ను అనేక కనుమల గుండా చేరవచ్చు. కాశ్మీర్లో శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండడం చేత కొంతమంది కాశ్మీరీ ప్రజలు మైదాన ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. కానీ మైదాన ప్రాంతాలకు చెందిన గొర్రెల కాపరులకు కాశ్మీర్లో వేసవికాలపు వాతావరణం ఆకర్షణీయంగా కనిపించింది. కాశ్మీర్కు, మైదాన ప్రాంతాలకు మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతూనే వచ్చాయి. బౌద్ధ మతాన్ని మధ్య ఆసియా ప్రాంతాలకు అందివ్వడానికి పామీర్ పీఠభూమి కూడా అడ్డుకాలేదు. పరిమాణంలో చిన్నదైన నేపాల్ లోయను గంగా మైదానం నుంచి చేరుకోవడానికి ఎన్నో కనుమదారులు ఉన్నాయి. కాశ్మీరులాగా నేపాల్ కూడా సంస్కృత అధ్యయనానికి కేంద్రంగా రూపొందింది. ఈ రెండు లోయలు సంస్కృత రాతప్రతులకు గొప్ప భాండాగారాలుగా రూపొందాయి. మెత్తని మైదాన ప్రాంతాల్లోని అడవుల కంటే హిమాలయ పర్వత ప్రాంతాల వద్ద ఉన్న అడవుల్ని నిర్మూలించడం సులువు అనిపించింది. ఇక్కడున్న చిన్న చిన్న నదుల్ని దాటడం కూడా చాలా సులువు. అందుచేత తొలి మార్గాలు హిమాలయ పర్వత ప్రాంతాల వెంబడే ఏర్పడ్డాయి. అవి పడమర నుంచి తూర్పుకు, తూర్పు నుంచి పడమరకు ఏర్పడ్డాయి. కాబట్టి తొలి వ్యవసాయ ప్రాంతాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంలోనే ఏర్పడ్డాయి. ఈ దారి వెంబడే వ్యాపార మార్గాలు కూడా ఏర్పడ్డాయి. వేసవికాలపు ఋతుపవనాలు నీటిని గ్రహించి పొంగి పరవళ్ళు తొక్కే ప్రధానమైన నదులు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చరిత్ర నిర్మాణానికి కారణభూతమయ్యాయి. సింధు నది పరివాహక ప్రాంతంలోని మైదానాలు, గంగా సింధు నదుల మధ్య భాగం, గంగా బ్రహ్మపుత్ర లోయలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తే సంవత్సర వర్షపాతం 25 సెంటీమీటర్ల నుంచి 250 సెంటీమీటర్లకు పెరగడాన్ని కూడా మనం గమనించవచ్చు. 25 నుంచి 37 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన సింధు నదీ ప్రాంతంలోని చెట్లు చేమల్ని, 37 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన గంగానది పశ్చిమ ప్రాంతంలోని చెట్టు చేమల్ని రాతితో, రాగితో చేసిన పనిముట్లను ఉపయోగించి చదును చేయగలిగారు, వ్యవసాయానికి అనుకూలంగా చేయగలిగారు. కానీ 60 నుంచి 125 సెంటీమీటర్ల వర్షపాతం కలిగిన మధ్య గంగా ప్రాంతంలో ఇది సాధ్యం కాలేదు. 125 నుంచి 250 సెంటీమీటర్ వర్షపాతం కలిగిన దక్షిణ గంగా ప్రాంతంలోనూ, బ్రహ్మపుత్ర ప్రాంతంలోనూ ఈ పని అసలే సాధ్యం కాలేదు. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవుల్ని, గట్టి నేలని చదును చేయడానికి తర్వాత కాలంలో వచ్చిన ఇనుప పనిముట్లు కావాల్సి వచ్చాయి. ఇలా ప్రకృతి వలన ఉపయోగించుకోవడం చేత పశ్చిమ భారతదేశంలోనే మొదట ప్రారంభమైంది. జనం పెద్ద ఎత్తున స్థిర నివాసం ఏర్పరచుకోవడం పడమటి వైపు నుంచి తూర్పు వైపుకి కొనసాగింది. వ్యవసాయానికి అనుకూలంగా మార్చిన తర్వాత గంగా సింధు మైదానం విలువైన పంటల్ని అందించసాగింది. ఒకటి తర్వాత ఒకటిగా అనేక సంస్కృతులు ఉద్భవించడానికి దోహదం చేసింది. సింధు నదీ పరివాహక ప్రాంతంలోనూ, గంగా నదీ పరివాహక ప్రాంతంలోని పడమటి భాగంలోనూ ప్రధానంగా గోధుమలను, బార్లీ పంటలను పండించేవారు. మధ్య దక్షిణ గంగా పరివాహక ప్రాంతంలో వరి పండేది. గుజరాత్లోనూ, వింధ్యా పర్వతాలకు దక్షిణ ప్రాంతంలోనూ వరి ప్రధాన ఆహారం అయ్యింది. హరప్పా నాగరికత సింధు నదీ లోయలో అభివృద్ధి చెంది. వేద నాగరికత పంజాబ్లో ప్రారంభమై పశ్చిమ గంగా తీర మైదానాల్లో విస్తరించింది. వేదకాలం తరువాత ఇనుము ఆధారంగా వచ్చిన నాగరికత గంగా మైదానం మధ్య భాగంలో అభివృద్ధి చెందింది. గంగా పరివాహక ప్రాంతంలోని దక్షిణ భాగము, ఉత్తర బెంగాల్ ప్రాంతము గుప్తుల కాలంలో వెలుగులోకొచ్చాయి. చిట్ట చివరిగా అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీలోయ మధ్యయుగాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మైదానాలను, లోయలను తమ ఆధీనంలోని తెచ్చుకోవడం కోసం బలమైన శక్తులు పోరాటాలు చేశాయి. వీటిలో కూడా గంగా యమున మైదానం కోసం ఎక్కువ పోటీలు, పోరాటాలు జరిగాయి. నదులు. నదులు వ్యాపారానికి, సమాచార ప్రసారాలకి వాహకాలుగా పనిచేశాయి. ప్రాచీన కాలంలో బాటలు వేయడం కష్టమైన పని కావడం చేత మనుషుల్ని, సరుకుల్ని ఒకచోట నుంచి మరో చోటికి పడవల మీదనే చేరవేసేవారు. ఈ నదీ మార్గాలు వ్యాపార రవాణాకే కాకుండా సైనిక రవాణాకు కూడా ఉపయోగపడ్డాయి. అశోకుని శిలాశాసనాలు పడవల మీదనే దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసి ఉంటారన్నది స్పష్టంగా మనకు కనబడుతూనే ఉంది. తూర్పు ఇండియా కంపెనీ పరిపాలన వచ్చే వరకు నదీ మార్గాల ప్రాధాన్యత కొనసాగుతూనే వచ్చింది. దీనికి తోడు నదులు పొంగి తమ పరీవాహక ప్రాంతాలను సారవంతంగా కూడా చేసేవి. అవి తమ నుంచి తవ్విన కాలువల గుండా నీటిని కూడా సరఫరా చేసేవి. కానీ అప్పుడప్పుడు వరదలు ఉత్తరదేశ మైదానాల్లోని పల్లెలను, పట్టణాలను ధ్వంసం చేసేవి. ఇలా జరిగినప్పుడు ఎన్నో ప్రాచీన భవనాలు గుర్తు తెలియకుండా కొట్టుకుపోయాయి. ఇంత జరిగిన హస్తినాపురం, ప్రయాగ, వారణాసి, పాటలీపుత్రం మొదలైన ప్రాచీన రాజధాని నగరాలు నదీ తీరాల్లోనే వెలిశాయి. ఆధునిక యుగంలో రైలు మార్గాల పక్కన బాటల కోడళ్లలో గనులు, ఇతర పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో నగరాలు వెలుస్తున్నాయి. కానీ పారిశ్రామికీకరణకు పూర్వం నగరాలు ప్రధానంగా నదీ తీరాల్లోనే ఉండేవి. అంతేకాకుండా నదులు ప్రాచీన కాలంలో రాజకీయ, సాంస్కృతిక సరిహద్దులుగా కూడా ఉండేవి. పర్వతాలు కూడా ఈ పనిచేసేవి. అలా పీఠభూమి తూర్పు మార్గంలో, కళింగ ప్రాంతం మహానదికి దక్షిణంగా, గోదావరికి ఉత్తరంగా ఉండేది. అలాగే ఆంధ్ర ప్రాంతం గోదావరి, కృష్ణానదుల మధ్య ఉండేది. ఈ నదీముఖంలోని డెల్టా ప్రాంతాలు క్రీస్తు శకం ప్రారంభానికి చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శాతవాహనుల కాలంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలోనూ ఈ ప్రాంతాలు ఎన్నో పట్టణాలు, ఓడరేవులు వెలిశాయి. అంతేకాకుండా తమిళనాడులోని చాలా భాగం కృష్ణా కావేరి నదుల మధ్య ఉంది. కావేరిలోయ దక్షిణాన దాదాపు వైగై నది వరకు, ఉత్తరాన దక్షిణ పెన్నార్ నది వరకు విస్తరించింది. ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా రూపొంది. క్రీస్తు శకానికి కాస్త ముందుగా చోళ సామ్రాజ్యానికి కేంద్రమైంది. క్రీస్తు శకం 4 నుంచి 6 శతాబ్దాల్లో ఉత్తర తమిళనాడు మెట్ట ప్రాంతంలో అభివృద్ధి చెందిన పల్లవ రాజ్య ప్రాంతానికి దీనికి చాలా తారతమ్యం ఉంది. భారతదేశ ద్వీపకల్పంలోని తూర్పు భాగం కోరమాండల్ తీరం. తీర ప్రాంతం వెంబడి తూర్పు కనుమలు ఉన్నాయి. ఇవి ఎత్తుగా ఉన్న వీటి మధ్య అనేక ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి. అందుచేత అనేక నదులు తూర్పుముఖంగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అందుచేత ప్రాచీన కాలంలో తూర్పు తీర ప్రాంతానికి ఆంధ్ర తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు మధ్య సంబంధాలు కష్టంగా ఉండేవి కావు. అరికమేడు, మహాబలిపురం, కావేరీపట్నం, ఓడరేవులు కోరమాండల్ సముద్ర తీరంలోనే ఉన్నాయి. ద్వీపకల్పం యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో ఇలాంటి స్పష్టమైన ప్రాంతాల విభజన సాధ్యం కాదు. కానీ ఉత్తరాన లూపి, దక్షిణాన భీమా నదుల మధ్య ప్రాంతాన్ని మహారాష్ట్రగా చెప్పవచ్చు. అలాగే భీమా, ఉత్తరాన కృష్ణ, దక్షిణాన తుంగభద్రా నదుల మధ్య ఉన్న ప్రాంతం కర్ణాటక. చాలా కాలం పాటు ఉత్తర దక్షిణాల్లో ఉన్న శత్రురాజ్యాల మధ్య సహజ సరిహద్దుగా తుంగభద్ర పనిచేసింది. బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు తుంగభద్రకు దక్షిణంగా తమ రాజ్యాలను విస్తరింపజేయలేకపోయారు. అలాగే పల్లవులు, చోళులు తుంగభద్రను ఉత్తరంగా తమ రాజ్యాలను విస్తరింపచేయలేకపోయారు. భారతదేశం యొక్క నైరుతి తీరం వెంబడి ఉన్న ప్రాంతమే ఆధునిక కేరళ రాష్ట్రం. ద్వీపకల్పం యొక్క పశ్చిమ తీరాన్ని మలబార్ తీరం అంటారు. ఈ ప్రాంతంలో అనేక ఓడరేవులున్నా ఎత్తైన పడమటి కనుమల వల్ల అందులోని కనుమలు ప్రయాణాలకు సులభంగా లేకపోవడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏర్పడడం కొద్దిగా కష్టంగా ఉండేవి. గంగా సింధు మైదానాలకు మధ్య వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా విశాలమైన భూభాగం ఉంది. దీన్ని ఆరావళి పర్వతాలు రెండు భాగాలుగా చేస్తున్నాయి. ఆరావళి పర్వతాలకు పడమర ఉన్న భాగం థారు ఎడారి. ఇందులో రాజస్థాన్కు చెందిన కొంత భాగం కూడా ఉంటుంది. ప్రాచీన కాలంలో ఈ విశాలమైన ఎడారి ప్రాంతంలో జన నివాసం అసాధ్యంగా ఉండేది. ఎడారిలో అక్కడక్కడ ఉన్న కొన్ని ఒయాసిస్ల వద్ద మాత్రమే జనం నివసించేవారు. కానీ ఆనాది నుంచి కూడా ఒంటెల మీద ఈ ఎడారిని దాటడానికి వీలయ్యేది. మొదటి నుంచి కూడా రాజస్థాన్లోని ఆగ్నేయ భాగం ఇతర భాగాల కంటే ఎక్కువ సారవంతంగానే ఉంది. ఈ ప్రాంతంలో ఖేత్రిగా రాగి గనులు కూడా ఉండడం చేత రాగి యుగం నుంచి కూడా ఇక్కడ జన నివాసం ఉంది. రాజస్థాన్ క్రమక్రమంగా గుజరాత్లోని సారవంతమైన మైదాన ప్రాంతాల్లోకి అదృష్టమైపోయింది. ఈ ప్రాంతాల్లో నర్మదా, లూపి, మాహి, సబర్మతి నదీ జలాలు ప్రవహిస్తాయి. దక్కన్ పీఠభూమిలో వాయువ్య దిశలో ఉన్న గుజరాత్లో వర్షపాతం తక్కువగా ఉన్న కథియావార్ ద్వీపకల్పం కూడా ఉంది. ఈ రాష్ట్రంలోని తీర ప్రాంతం చీలి ఉండటం అనేక ఓడరేవులు ఏర్పడ్డాయి. అందుచేత గుజరాత్ మొదటి నుంచి కూడా సముద్ర వ్యాపారానికి, విదేశీ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఆ రాష్ట్రంలోని ప్రజలు కూడా తెలివైన వ్యాపారస్తులు అన్న పేరు తెచ్చుకున్నారు. గంగా, యమున